శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ఇందలి విషయములు ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు, అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించి ఉండెను. రెండు అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచటమైనది. ప్రస్తావన. షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఎలానగా శ్రీ సాయి అచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు, తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు, వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అక్కడకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకు అది పవిత్రమైన యాత్రాస్థలము అయ్యను. అచట ఉండే స్త్రీలు కూడా ధన్యులు, బాబా అందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమలను వారు స్నానము చేయుచున్నప్పుడు, విసురుచున్నప్పుడు, రుబ్బుచున్నప్పుడు, ధాన్యము దంచునప్పుడు, ఇతర గృహకృత్యములు చేయుచున్నప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు కట్టి పాడుచుండేవారు. అవి పాడినవారికి విన్నవారికి కూడా మనశ్శాంతి కలగచేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చుననే నమ్మువారు ఉండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలగచేశాను. ఈ విషయమునను గుర్చి శ్రీ బివి దేవ్ గారు శ్రీ సాయిలీల 4వ సంపుటి 563వ పుటలో స్ఫుట విషయమునందు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద ఉంచి నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నటచే ఆ వృత్తాంతము ఈ దిగువన ఇవ్వబడెను. నానాసాహెబ్ చందోర్కరు వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకు ఈ విషయము కానీ సంస్కృతము కానీ తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమును అణిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. అటువంటి రోజులలో ఒకనాడు బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళు ఒత్తుచు నోటిలో ఏదో గొణుకుంటుండెను. బాబా, నానా ఏమి గొణుకుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, భగవద్గీత 4వ అధ్యాయంలోని 34వ శ్లోకమును ఈ క్రింది విధముగా చదివెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. బాబా, నానా అది నీకు బాధపడినదా? నానా, అవును. బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా, దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట, గురిని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానము తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా, నానా శ్లోకము యొక్క తాత్పర్యం అక్కర్లేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థము చెప్పెను. అప్పుడు బాబా ఇలా అంటున్నారు, నానా ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా, ప్రణిపాత అను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమనే నాకు తెలియను.
బాబా, మరి పరిప్రశ్న అనగానేమి?
నానా, ప్రశ్నలు అడుగుట.
బాబా, ప్రశ్న అనగానేమి?
నానా, అదే అనగా ప్రశ్నించుట.
బాబా, పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అనే ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా?
నానా, పరిప్రశ్న అన్న మాటకు నాకు ఇతరాతర అర్థమేమీ తెలియదు.
బాబా, సేవ అనగా ఎట్టిది?
నానా, ప్రతిరోజు మేము చేయుచున్నట్టుది.
బాబా, అట్టి సేవ చేసినా చాలునా?
నానా, సేవ అను పదమునకు ఇంకనూ వేరే అర్థమేమి కలదో నాకు తోచుటలేదు.
బాబా, రెండవ పంక్తిలోని ఉపదేక్ష్యంతితే జ్ఞానం అనుదానిలో జ్ఞానమనే పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా?
నానా, అవును.
బాబా, ఏ పదము?
నానా, అజ్ఞానము.
బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థం కలదా?
నానా, లేదు, శంకరభాష్యము ఆ విధంగా చెప్పటం లేదు.
బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము, అజ్ఞానము అనే పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకు ఏమైనా ఆక్షేపణ కలదా?
నానా, అజ్ఞానమనే పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలీదు.
బాబా, కృష్ణుడు అర్జునుణ్ణి జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడే తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా?
నానా, అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జున్ని ఇతర జ్ఞానులను ఎలా సేవించమన్నో నాకు తోచుటలేదు.
బాబా, నీకది బోధపడలేదా? అప్పుడు నానా సిగ్గుపడెను, అతని గర్వం అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించాను. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను. ఓరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తులతో కానీ వారిని బుట్టలో వేయటకు కానీ వారి తప్పులను పట్టుటకు కానీ పనికి మాలిన ఆసక్తితో కానీ అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షం పొందుటకు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలను. ఇక సేవ అనగా ఇష్టముంటే చేయవచ్చు, లేనిచో మానవచ్చు అనే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, ఈ శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే ఈ శరీరము ఉన్నదనియు భావించవలను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించును అనగా నానాకు అర్థం కాలేదు.
బాబా, జ్ఞానము ఉపదేశము ఎట్లగును? అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటకే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇలా చెప్పి ఉన్నారు, అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునదే నీవుగా గ్రహించు. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేసేదము అనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసేదము అనగా వెలుతురును గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలనచో ద్వైతమనే భావాన్ని మనలోంచి తీసివేయాలి. అది ఏ అద్వైతమును పొందే జ్ఞానం. ద్వైతములోనే ఉండి అద్వైతమును గురించి మాట్లాడగలవారెవరు? ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి రానివారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదము ఏమనగా గ్రహించే తీరు, గొప్ప సాక్షాత్కారము,
ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవ ఆకారమును అవతరించుట జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరువకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే, కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యము అనే సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అని అనుకును. గురువు ఈ అజ్ఞానమును మూలములతో సహా తీసివేయవలను, తగిన ఉపదేశమును ఇవ్వవలను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడను అనుకుని శిష్యునికి గురువు నువ్వే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవి అనియు, లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచే నితాంత భ్రమ, అనేక జన్మల నుంచి వచ్చున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుంచి వానికి సంతోషము, విచారము, ఈ రెండింటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషాన్ని, ఈ మూల అజ్ఞానాన్ని గూర్చి అతడు విచారమును ఆరంభించవలను. ఈ అజ్ఞానము ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురు ఉపదేశము అందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. నేను జీవిని, శరీరమే ఆత్మ, భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. నేను దేవుడను కాదు, శరీరము ఆత్మ కాదని తెలుసుకొనకుండుట. దేవుడు, జీవుడు, ప్రపంచము ఇవన్నీ ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడు అనగా, ప్రపంచము అనగా, శరీరము అనగా ఏమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండూ ఒకటేనా అనే సంగతిని గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశం అన్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే కదా. ఇంకా బావా ఇంకను ఇట్లు చెప్పాను. ప్రణిపాతము అనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తన యొక్క శరీరము, తనువు, మనస్సు, ధనము అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎలా అనెను? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుణ్ణి వాసుదేవుడిగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ కూడా తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు, గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలననియే కృష్ణుడు అట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చేయ నిశ్చయించుకున్న పనులను గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కారు, ఏమీ సందడి చేసేవారు కాదు. సంగతి, సందర్భములను, వాతావరణములను మిక్కిలి యుక్తిగా ఏర్పరిచి తప్పనిసరి పరిస్థితులను కలిగించుండేవారు. అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణ. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబంగా ఉండేవారు. అతనికి అచ్చట సొంత భవనం ఉంటే బాగుంటుందని ఆలోచన కలిగాను. కొన్నాళ్ల పిదప దీక్షితవాడలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించాను. బాబా స్వప్నంలో అగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమని చెప్పాను. అచ్చట నిద్రించున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యమే కనిపించాను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండ చూసి కారణమడిగాను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చేదను అని అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున నేను మైమర్చితిని. నా గొంతుక ఆర్చుకొని పోయాను. నా కండ్ల నుంచి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపుసాహెబ్ బూటి విస్మయం అందెను. ధనవంతుడు ఒకటి చేతను, చేతనైన వాడు ఒకటి చేతను అక్కడ ఒక వాడాన్ని నిర్మించటకు నిశ్చయించుకొని శ్యామ సహాయంతో ఒక ప్లాన్ గీశాను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమి ఉపరిగ్రహము, భూగృహము, బావి పూర్తయ్యను. బాబా కూడా లెండికి పోవునప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలి పనంతయు కూడా బాపుసాహెబ్ జోగును చూడమనిది. అది నిర్మించేటప్పుడు బాపుసాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగాను. చుట్టూ గదులుండి దాని మధ్యలో ఒక విశాలమైన హాల్లో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ట చేయవాలని తట్టెను. బాబాకి ఈ సంగతి తెలియచేసి వారి అభిప్రాయాన్ని కనుక్కోవాలని శ్యామకు చెప్పాను. వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడగగా బాబా అందులోకి సంబంధించి, దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడావైపు చూచుచు, వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలను. మనమందరము అచ్చట ఉందుము. అందరూ కలిసిమెలిసి ఆడుకుందుము. ఒకరినొకరు కౌగలించుకుని సంతోషముగా ఉండవచ్చును అని శ్యామతో అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా వెంటనే సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించను. కొద్ది కాలంలో పని పూర్తి అయ్యను. మురళీధరుని విగ్రహము తయారు చేయటకు కూడా ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునిపే కొత్త సంగతి జరిగాను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా ఉండిరి. బాపుసాహెబ్బు మిక్కిలి విచారగ్రస్తుడయ్యాను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియూ, తాను మొదుపు పెట్టిన లక్షల రూపాయలు వ్యర్థమగుననియూ చింతించెను. కానీ బాబా సమాధి చెందకముందే నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నట్టు పలుకులు బాపుసాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుడైన శ్రీకృష్ణుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు, బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుక్కోవడానికి శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపుసాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.